ఎందుకంటే ఓంకారముతోనే మొత్తం సృష్టి ఆవిర్భవిస్తుంది. ఇప్పుడు సైంటిస్ట్ అది ప్రూవ్ చేస్తున్నారు. సౌండ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ తో మీరు కరెక్ట్ గా ఓంకారం చేస్తే మీ శరీరంలో శ్రీచక్రం తయారవుతుంది. కరెక్ట్ గా చేయకపోతే ఫాల్స్ శ్రీ చక్రం తయారవుతుంది. కానీ చేసేది ఏదో కరెక్ట్ గా చేస్తే శ్రీచక్ర నిర్మాణం ఈ శరీరంలో రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి మీ శరీరంలో, భౌతిక శరీరంలో, రెండోది మన బ్రెయిన్ అంతా ఒక ఫ్లూయిడ్ లో ఉంటుంది. సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అన్నారు. దాంట్లో కూడా శ్రీచక్రం తయారవుతుంది. చూడండి ఎలా తయారవుతుందో. అది పెట్టే లోపల కరెక్ట్ గా ఓంకారం చేయటం నేర్చుకోండి. అలా చేయకుండా చేస్తే ఇది నమ్మకం సమాజం ఆధ్యాత్మికత. ఇంకా నా సీరియస్ పీపుల్ కావాలి చేసేవాళ్ళు. ఓంకారమే ఈ మొత్తం సృష్టికి కారణం అవుతున్న మంత్రాన్ని ఎంత క్యాజువల్ గా అందిస్తాం, క్యాజువల్ గా రిజల్ట్స్ వస్తాయి. కరెక్ట్ గా చేస్తే సంపూర్ణ సృష్టిని మీరు సాధించవచ్చు. ఇక్కడ స్థితి గురించి మాట్లాడతాను. సిద్ధులను తయారు చేసేటటువంటి విధానాన్ని చెప్తున్నాను. అంటే అబౌట్ సిద్ధి చిత మొట్టమొదట మీరు ఓంకారం చేసుకోదలుచుకున్నప్పుడు కూర్చోవటం నేర్చుకోవాలి. స్ట్రైట్ గా కూర్చోవాలి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు కూడా స్ట్రైట్ గా కూర్చోవాలి. రెండు అరిపాదాలు నేలకి తగలాలి. నేలకి తగలకపోతే ఒక పీఠం ఏదో వేసుకుని కుర్చిస్తూలని ఉంటుండే. చూసారా రాజులు వాళ్ళ దగ్గర దాన్ని కుర్చిస్తూలు అందరూ తెలుగులో ఏమంటారండి, పాదాలు పెట్టేది ఉంటుంది. చూసారా అది అందుకే పెడతారు. అది మొత్తము రెండు అరిపాదాలు నేలకి అనాలి. కుర్చీలో కూర్చుంటే బ్యాక్ బోన్ స్ట్రైట్ గా ఉండాలి. ఇఫ్ ఫిజికల్లీ ఇంపాసిబుల్ కాకపోతే, కానీ బ్యాక్ బోన్ స్ట్రైట్ గా లేకపోతే ఏముంది, ప్రమాదం ఏముంటుంది. చదువుకుని పడుకుని చదవచ్చు కదా, కానీ పరీక్షలకి దానికి చదువుతున్నప్పుడు ఎక్కువ మంది టేబుల్ కుర్చీ వేసుకుని మరీ చదువుతారు. అంతేకాదు టేబుల్లో కుర్చీ వేసుకోకుండా మీరు ఎక్కడైనా చదివితే చదువు రాదా? వస్తుంది, క్వాలిటీ తగ్గుతుంది. అవి అక్కడ ఎదురకుండా లిటరల్గా ఒక సైంటిస్ట్ ఓంకారాన్ని ఉచ్చారణ చేస్తే వచ్చిన జియోమెట్రిక్ ఫిగర్స్ రెండు ఉన్నాయి అక్కడ. ఇటువైపుది ఫిజికల్, అటువైపుది లిక్విడ్. లిక్విడ్ కాస్త దగ్గరగా చూడగలిగితే మీరు నువ్వు చూపించగలవమ్మా దాన్ని. ఈ శ్రీచక్రం మీకు లిక్విడ్ లో కనిపిస్తుంది, మీ సెరెబ్రో బైనస్ ఫ్లూయిడ్ లో. అంచేత మనం స్టార్టింగ్ తప్పు చేస్తాం. మీకు శ్రీచక్రం కనిపిస్తుందా లిక్విడ్ లో? లిక్విడ్ లో కనుక న్యాచురల్ గా ఇక్కడ ఉన్నంత క్లీన్ గా ఉండదు. అది ఇక్కడ అమెరికాలో అక్కడ వాళ్ళు చేస్తున్న డైరెక్ట్ రీసెర్చ్ అది. అంటే చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, మరి నేనేం చేయాలి అని. చేయాల్సింది మీరే. ఎందుకంటే వాళ్ళు ఇదంతా కనిపెట్టగలరు కానీ దీన్ని ఉపయోగించుకోవటం రాదు. ఇంత మొట్టమొదటి నేను చెప్పింది ఫాలో అవుతూ ఉండండి. కాళ్ళు రెండు పూర్తిగా నేలకు రావాలి. మీరు కూర్చుని ఉంటే నడుస్తుంది. ఇది సాధ్యమైనంత వరకు మీరు ఎంత లూజ్గా రిలాక్స్డ్గా కూర్చోగలుగుతారో అంత జాగ్రత్తగా కూర్చోండి. సాధ్యమైనంత వరకు ఇది నేలకు తగులుతూ ఉండాలి. ఇది పద్మాసనం వేసుకుంటే రెండోది కూడా తగలాలి. అది ఫస్ట్ కండిషన్. కుర్చీ మీద కూర్చున్నప్పుడు రెండు అరిపాదాలు నేలకి తగలాలి. నేలకే అంటే భూమికని కాదు, గుడ్డ ఎదురు వేసుకుని ఒకసారి కుర్చీ లెగ్స్ పైకి ఉండొచ్చు, కిందకు ఉండొచ్చు. అప్పుడు ఫుట్ స్టూల్ ఉపయోగించండి. కానీ కుర్చీలో కూర్చున్న వాళ్ళు మేము కరెక్ట్గా కూర్చున్నామా లేదా అని ప్రూఫ్ చేసుకోవాలి. మీరు ప్రూఫ్ ఏంటి అంటే మీరు లేవాలన్నా లేవలేరు. కుర్చీలో కూర్చున్నాక చెప్పినట్టు కూర్చుంటే మీరు లేవాలన్నా లేవలేదు. కూర్చున్న వాళ్ళు ట్రై చేసి చూడండి, మీరు లేవలేదు కాదు. మార్చండి, లేవగలగాలి అంటే ఒకటే కండిషన్, మీరు కాదు పొజిషన్ మార్చండి. కన్ఫ్యూషన్ మారిస్తే మార్చండి. అది ప్రూఫ్. అది లేకుండా ఓంకారాలు చేసేస్తారు, సాధనలు చేసేస్తారు, ధ్యానాలు చేసేస్తారు, పూజలు చేసేస్తారు, గంట గంటలు దురుపయోగం చేయటం నేను కానీ సదుపయోగం మాత్రం అది కాదు. మరి కూర్చున్నాక నడువు నిటారుగా ఉండాలి. ఎస్పెషల్లీ తప్పు మ్యాక్సిమం ఎక్కడ జరుగుతుంది అంటే మీ బరువు అంతా కూడా ఈ లోవర్ బ్యాక్ మీద పడుతుంది, పడకూడదు. అది చూసుకోండి, నేనేం చెప్పేది మీకే తెలుసుకోండి. మీ బాడీ చూసుకోండి, ఎక్కడ మీకు ప్రెషర్ పడుతుందో మీరు గమనించుకోగలగాలి. మీరు కరెక్ట్గా కనుక కూర్చుంటే మీరు వెయిట్ లెస్గా ఉంటారు. దానికి మీరు సాధనలో తపస్సులు ఏం చేయాలి, మీరు కరెక్ట్గా కూర్చుంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని ఒకటి ఉంటుంది, దాని కనుక మీరు కరెక్ట్గా పట్టుకుంటే పొజిషన్ చూసుకోండి. అది ఎందుకంటే అది చెప్తే పక్కవాడు కూడా మిమ్మల్ని కరెక్ట్ చేయలేడు, మీరే కరెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత కళ్ళు మూసుకోండి. నడువు చాలా మందికి నిటారుగా లేదు, నేను చేయగలిగేది ఏమీ లేదు. మెడ మొండెము శిరస్సు సమంకాయ శిరోగ్రీవం ధారయన్ అచలం శిర సంప్రేక్ష నాసికాగ్రంథం దిశ్చ నవలోకయ. భగవద్గీతలో శ్లోకాలు చదివేస్తూ ఉంటారు, పారాయణ చదివేస్తూ ఉంటారు. వాయువుకి సంబంధము లేదు. మరి వాయువుతో ఎందుకు లింక్ పెట్టుకుంటాం? ఇవాళ నేను ఏడు పావు లోపలి పూర్తి చేయాలి కనుక నాకు టైం లేదు. మరి క్వశ్చన్స్కి మీరే ఆన్సర్ తీసుకోవాలి. దీని మీద పరమ పూజ గురుదేవులో వాంగ్మయమే ఉంది, ప్రాణవిద్య అనంతలో పుస్తకం గుర్తుంది. చేత మొట్టమొదట మీరు ఓంకారం చేస్తున్నప్పుడు కరెక్ట్గా మీరు ప్రాణాన్ని వైబ్రేట్ చేస్తున్నారు, వాయువుని కాదు. ఇంకా ఈసారి కరెక్ట్గా చేద్దాం. అది చేస్తున్నప్పుడు మీ షోల్డర్స్ ప్రాణానికి వాయువుకి సంబంధము లేదు. మరి వాయువుతో ఎందుకు లింక్ పెట్టుకుంటాం? ఇవాళ నేను ఏడు పావు లోపలి పూర్తి చేయాలి కనుక నాకు టైం లేదు. మరి క్వశ్చన్స్కి మీరే ఆన్సర్ తీసుకోవాలి. దీని మీద పరమ పూజ గురుదేవులో వాంగ్మయమే ఉంది, ప్రాణవిద్య అనంతలో పుస్తకం గుర్తుంది. చేత మొట్టమొదట మీరు ఓంకారం చేస్తున్నప్పుడు కరెక్ట్గా మీరు ప్రాణాన్ని వైబ్రేట్ చేస్తున్నారు, వాయువుని కాదు. ఇంకా ఈసారి కరెక్ట్గా చేద్దాం. అది చేస్తున్నప్పుడు మీ షోల్డర్స్ ఇలా ముందుకు ఉంటే వైబ్రేషన్లో ఆ బ్యూటిఫుల్ ఫిజికల్ శ్రీచక్రం చూపించండి. అది ఫామ్ కాదు, కొంచెం ట్విస్టెడ్గా ఫామ్ అవుతుంది. ప్రమాదం ఏం జరగదు. కానీ చేసి మీరు ఇంత కష్టపడుతున్నప్పుడు ముఖ్యంగా ఇక్కడ ప్రతిరోజు కూడా ఇది అమలులోకి తెచ్చుకోండి. ఈ ఎడం చేయ కింద ఉండాలి, కుడి చేయ పైన ఉండాలి. తంత్రశాస్త్రంలో దీనికి ఆడవాళ్ళకి రివర్స్ చెప్తారు, అది అయితే నేను తంత్రాల్లో చెప్పిందే ఓట్ చేస్తాను కనుక ఆడవాళ్ళని చేతులు రివర్స్ అవుతాయి. దీన్ని ధ్యాన ముద్ర అంటారు. ఎడం చేయి కింద మగాళ్ళకి, కుడి చేయ పైన. ఈ పెట్టడంలో కూడా చాలా కేర్లెస్ గా పెడతారు, చాలా కేర్లెస్. మీరు కనుక కరెక్ట్ గా చేయి పెడితే మీకు 5 కరెంట్లు మీ శరీరంలో ఫ్లో అవ్వటం మీకే తెలుస్తుంది. తెలియదు అనకండి, ఎందుకు తెలియదు అంటే మీరు గమనించలేదు అండి. అంతకంటే అందులో మ్యాజిక్ ఏం లేవు, సాధనలే ఒక్కలే. ఇంకా పొజిషనింగ్ మీరు చూసుకోండి, ఎలా పెట్టుకుంటారు. చెస్ట్ ఓపెన్ గా ఉండాలి, వెన్ను పూస మీద బరువు పడకూడదు. ఓ కోటు కనుక హ్యాంగర్ కి ఇలా వేళ్లాడదీస్తే ఎలా ఉంటుందో, మీ బాడీ ఎలా హ్యాంగ్ అయిపోవాలి మీ షోల్డర్స్ కి, మీ బ్యాక్ బోన్ కి. ఇది ప్రాక్టీస్ చేసుకోవాలి. మీరు చేసుకుంటే మీకే అది అర్థమైపోతుంది. నేను చెప్పిన పొజిషన్ ఎంత కంఫర్టబుల్ గా ఉంటుందంటే ఆ పొజిషన్ లో 10,000 సంవత్సరాలు 20,000 సంవత్సరాలు అలా కూర్చున్న దృష్టిలో ఆ కూర్చోవటంలో వాళ్ళ గొప్పతనం ఏం లేదు. కరెక్ట్ పోస్చర్, ఆ కరెక్ట్ పోస్చర్ లో ఉంటే అసలు నువ్వు కదలాలంటే ఇస్తా కదలాలి. కుర్చీ మీద కూర్చున్న వాళ్ళు కాళ్ళు నేలకి పూర్తిగా ఆనాలి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేలకి పూర్తిగా ఆకపోతే మీరు చేసిన సాధన అంతా ఎంత అయిపోతుంది. కానీ పాదం పూర్తిగా నేల కాంతే భూమి నుంచి మీదోకి కరెంట్ వస్తుంది, రివర్స్ అవుతుంది. గాలి పూర్తిగా పీల్చుకుని చేయకండి, చూడండి. గాలి పూర్తిగా పీల్చుకుంటున్నాను, తర్వాత నేను ఓంకారం చేసుకుందా చూడండి. మీరు అబ్జర్వ్ చేసుకోండి. అది శరీరంలో ఏం మార్పులు వస్తున్నాయో చూడండి. ఖచ్చితంగా మార్పులు వస్తుంది మీ శరీరంలో, గ్యారంటీగా. అది దృష్టిలో ఉంటున్న ఓంకారం చేయాలి కానీ ఓం 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 అంటే ప్రతి మంత్రానికి ముందు ఓం కలుపుతారు బడుగురైంది. దేవుడికి తెలియాలా ఓం ఎందుకు కలుపుతున్నారు, ఏం చేస్తున్నారు. ఓం నమ శివాయ దుర్గా మంత్రం ఉంది, ఓంకారం అన్ని ఓంతోనే కలుస్తాయి మంత్రాలు. కానీ ఈ ఓం చేస్తే వస్తుంది రిజల్ట్, రాకపోతే రిజల్ట్స్ ఎక్కువగా రావు. చేయండి ఇప్పుడు ఓంకారం, కళ్ళు మూసుకుని చేయండి. గాలి పూర్తిగా పీల్చుకోండి, మిగతా వాళ్ళతో సంబంధం లేదు. మీ ఓంకారాన్ని మీరు చేసుకోండి, 3 సార్లు చేయండి. పూర్తిగా పీల్చుకోండి, ఎవరిదే వాళ్ళదే, పక్క వాళ్ళతో సంబంధం పెట్టుకోకండి. మీ ఓంకారాలు మీరు చేసుకోండి. ఇప్పుడు మీ శరీరంలో వచ్చిన మార్పుని గమనించుకోండి. మీ కూర్చుని పూజలో కానీ మీ చేతుల్లో కానీ ఏదైనా మార్పు వచ్చిందా. ఇప్పుడు కళ్ళు తెరవండి. ఏదైనా ఫీల్ అయ్యారా, ఏదైనా వీళ్ళు అవుతే నీకు చెప్పండి తప్ప నేనైతే ఇక్కడ కూర్చొని అడిగాను కనుక పక్కవాడు ఏమనుకుంటాడో అని కాదు. ఎనీ ఫీలింగ్ ఎనీబడి ఏమైంది? పైకి వెళ్తున్నట్టు ఇంకా నో అదర్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎనీబడి వైబ్రేట్ అవుతుంది. రెండు చేతులు ఒకేలాగా ఉందా ఏదైనా? ఓకే ఇంకా చెవుల మధ్య రైట్ ఇంకా వైట్ బీర్ ఇంకా ఇక్కడ ఎవరు ఎక్స్పీరియన్స్ వాళ్ళండి. ఇంకేత అదేదో మనం కంపేర్ చేసుకోకండి వాడికి ఇది వచ్చింది వాడికి ఇది వచ్చింది అని. కానీ ఈసారి నేను చెప్పినట్టు భావిస్తూ చేయండి. భావించటం అంటే డోంట్ ఫోర్స్ ఇట్ టు హ్యాపెన్. మీ దృష్టి దాని మీద ఉంటే చాలు. ఓ అంటున్నప్పుడు మీ దృష్టి నాభి హృదయము ఆజ్ఞాచక్రం మీద ఓ స్లో మూమెంట్. మీరేం ఎక్సర్సైజ్ చేయటం లేదు, మీరేదో చేయటం లేదు, యు ఆర్ జస్ట్ అబ్జర్వింగ్. చూస్తున్నారంటే ఈ మూడు కేంద్రాలని చూస్తున్నారు మీరు. ఓ అదేంటో దాని వేలేంటో బొడ్డు హృదయము ఆజ్ఞ ఓ మనస్సులో మీరు అక్కడ ఏదో ప్రయత్నించకండి. మీ దృష్టి అక్కడ ఉంటే చాలు. ఇమ్మన్నప్పుడు ఎక్కడ ఉంటారు? క్లియర్? ఇది ఇప్పుడు చేయండి మూడు సార్లు చూడండి ఏమవుతుందో ఎక్స్పీరియన్స్. మళ్ళీ పొజిషన్ కరెక్ట్ గా తెలుసుకోండి. మొదటే ముందు పొజిషన్ చెదిరింది కాళ్ళు అది చూసుకోండి. ఇది హ్యాంగ్ అయిపోవాలి. దీని మీద మొయ్యరు శరీరాన్ని రిలాక్స్డ్ గా చేయండి. ఓంకారం చేస్తున్నప్పుడు ఈ ప్రాసెస్ మర్చిపోకండి. కానీ ప్రాసెస్ ఎందుకు చేస్తున్నాం మనం అంటే గురువు బ్రహ్మ నాభి చక్రంలో క్రియేటివ్ ఎనర్జీ ఉంది. తల్లి తండ్రులు వాళ్ళు ఆ నాభి చక్రంతోనే విష్ణువు యొక్క నాభిలోంచే బ్రహ్మ మొత్తం సృష్టిని సృష్టించారు. మరి మీరు ఎందుకు చేయలేరు? బ్రహ్మ విష్ణువు విష్ణు ఏం చేస్తాడు? పరిపాలన గవర్నమెంట్. మిమ్మల్ని ఏది గవర్న్ చేస్తుంది? హార్ట్. హార్ట్ లో బ్లడ్ ఫ్లో కరెక్ట్ గా లేకపోతే బ్రెయిన్ కూడా పనిచేయదు. ఒక నిమిషం పాటు కనుక బ్రెయిన్ కి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతే ఇంకా బ్రెయిన్ వచ్చేది. గవర్నింగ్ పాయింట్ హార్ట్. కానీ ఇది ఎంత ఎందుకు? మంచితనం కోసం, సుఖం కోసం, ఆనందం కోసం. అది శివతత్వం. ఎంత భారతీయ మూర్ఖత్వం యొక్క పరాకాష్ఠకు వెళ్ళిపోయింది అంటే శివుడు అంటే నాశకర్త, డెస్ట్రాయర్ అనే మూర్ఖత్వం అయినటువంటి మాటలు వినిపించి దాని మీద చాలా 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 గొప్ప పేర్లు తెచ్చుకున్న వాళ్ళకి నా వైపు నుంచి నమస్కారం. శివము అంటే మంగళకరము అని అర్థం. డెస్ట్రాయర్ కాదు. డెస్ట్రాయర్ మంగళకారుడు ఎలా అవుతాడు? మరొకటి సంహార కర్త అని పేరు ఎందుకు వచ్చింది? నువ్వు పెద్ద భవంతి కట్టుకోవాలి అంటే చిన్న భవంతి కూల దోస్తావు. కానీ నువ్వు కూల దోస్తున్నది చిన్న భవంతి తొలగించడానికి కాదు, పెద్ద భవంతి నిర్మించడానికి. అది ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు అర్థమైందా? గురుడు బ్రహ్మ, గురుడు విష్ణు, గురుడు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే అనేసరికల్లా మనకు చిన్న అనుమానం వస్తుంది. బ్రహ్మ చాలా గొప్పవాడు, విష్ణువు చాలా గొప్పవాడు, శివుడు చాలా గొప్పవాడు కాదు. ప్రతి అణువులోనూ ఆ దేవత్వం ఉంది. అఖండ మండలాకారం వ్యాప్తం అయిన చరాచరం యత్పదం చర్చితమైన తస్మై శ్రీ గురువే నమః. అది మన కోర్సు, మన సిలబస్. ఆ సిలబస్ మనకు సిలబస్. ప్రార్థన మాత్రం ఏదైతే చేస్తాం, ఓంకారం చేసేస్తూ ఉంటాం, గురు బ్రహ్మాన్ని ఇస్తూ ఉంటాం. కానీ ఈసారి అది అన్నప్పుడు ఈ భావంతో చేసుకోండి. ఓంకారం చేసినప్పుడే ఈ మూడు కలుపుతున్నారు మీకు. ఎందుకు కలుపుతున్నాము అనేది ఈ రెండు శ్లోకాల్లో ఉంది. మొత్తము ఆధ్యాత్మిక జీవించే విధానం మొత్తం సిలబస్ ఇది. నేను చాలా మంది అడిగాడు అంటే నా రెండు శ్లోకాల్లో మొత్తం చెప్పేసేదాన్ని. నువ్వు చదివిన చదువు మొత్తమే యూనివర్సిటీ ఎడ్యుకేషన్ పూర్తి చేస్తే 2.5 లక్షలే ఉంటాయి పిహెచ్డి. అంతేనా? అదేంటి 2.5 లక్షల్లో అంత ఎడ్యుకేషన్ ఉందని ఇంతవరకు ఎవడు నన్ను అడగలేదు. కానీ పరమ మూర్ఖులు ఈ ప్రశ్న నన్ను అడుగుతారు. మీకు ఇప్పుడు డౌట్ లేదు కదా? చేత మన ఆధ్యాత్మికత గురించి మీరు ఏ గురువు దగ్గరికి వెళ్ళినా, ఏ సంస్థ దగ్గరికి వెళ్ళినా మీరు నేర్చుకోబోయేది ఏమిటి అంటే ఈ మూడు సెంటర్స్ యునైటెడ్ గా ఉపయోగిస్తూ ఇదే అన్ని చోట్ల ఉంది కనుక దాన్ని మీ కొరకు మీరు ఎలా ఉపయోగించుకోగలరు, అది మొత్తము ద సైన్స్ ఆఫ్ లివింగ్. మీకు ఉపయోగపడదు చదువు వేస్ట్, అవునా కాదా? మరి మీకు ఉపయోగపడిన ఆధ్యాత్మికత ఎందుకల్లా మీకు ఎందుకు మోక్షం అడుగుతారో నాకు తెలియదు. నా గురువు నాకు చెప్పలేదు, నేను చెప్పను. నాకు మోక్షమే అక్కర్లేదు, ముక్తి అక్కర్లేదు. జీవితానికి నేను పారిపోను, జీవితాన్ని ఉపయోగించుకుంటాను. ఈ మొత్తం సృష్టి నాది, అహం బ్రహ్మాస్మి అంటే దేవుడు అర్థమైపోతే నీకెందుకు కాదు. నువ్వు క్రియేటర్ అవ్వాలి, కావాలంటే కో క్రియేటర్ కా. అంత భక్తి ఉంటే భగవంతుడి మీద కొన్ని నువ్వు క్రియేటర్ కావాలి, కో క్రియేటర్ కా. అది అర్థం చేసుకుంటూ చాలా ముఖ్యమైనది ఏంటి అంటే ఎప్పుడు మనం పూజ చేసినా వినాయక పూజ చేస్తాం. మరి ఆ వినాయకుడు ఎలా ఉంటాడు మీరందరికీ తెలుసు కదా. ఒక తొండం ఉంటుంది, ఉంటుందా వినాయకుడికి తొండం? అమ్మయ్యా నాకు డౌట్ వచ్చింది, నేను తప్పు చెప్పేస్తున్నా. మీ దేశ విదేశాలు తిరుగుతూ వచ్చే అనుమానం అది, ఎవరితో ఏం మాట్లాడుతున్నామో తెలియదు. ఉంటుంది కదా, మరి మీ శరీరంలో వినాయకుడు ఉన్నాడు లేడు? కొన్ని సంవత్సరాలు సాధన చేస్తే కానీ వినాయకుడు మీ శరీరంలో సాక్షాత్కరింపడు. కానీ బై ఛాన్స్ మీ శరీరంలో ఇప్పుడు ఉన్నాడేమో తీసుకోండి వచ్చాడు. లిటరల్ గా ఏ డాక్టర్ ఆపరేషన్ చేసినా వినాయకుడు డాక్టర్కి కనిపిస్తాడు. వాడు నాస్తికుడు అవ్వచ్చు, భగవంతుడు మీద విశ్వాసం లేకపోవచ్చు, కానీ వాడికి కూడా శరీరంలో వినాయకుడు అలాగే కనిపిస్తాడు. మీకు కనిపిస్తున్నాడు వినాయకుడేనా? సరికబొమ్మ విశ్వమ్మ నాకు కలిపి తెలిపింది. మన బ్రెయిన్ లో ఎలా ఉంటాడు? ఉన్నాడా వినాయకుడు? ఈ వినాయకుడిలాగే ఉన్నారా, ఏదైనా మార్పుకొచ్చిందా, లేకపోతే కాస్త కలర్ ప్లేస్ చూపించమ్మా పార్ట్ బై పార్ట్? కనిపిస్తున్నాడు వినాయకుడు? విషయం చెప్పినట్టే ఉన్నారా లేకపోతే కల్పన అనుకుంటున్నారా? విషయం కల్పన అనుకుంటున్నారా? అది కనిపిస్తున్నాడు బ్రెయిన్లో వినాయకుడు, మీకు విశ్వాసం ఉండాలా వినాయకుడు మీరు అలా కనిపించడానికి, మీరు ఊహించుకోవాలా ఆ రూపాన్ని అలాగే ఉండాలా? కానీ ఎందుకు ఇది చూపిస్తున్నాము, ఈ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ హార్మనీ కలగజేస్తుంది. హార్మనీ అంటే బ్యాలెన్స్, సంతులన కలగజేస్తుంది. ఏల్ యూనివర్సిటీలో ఫార్మకాలజీ ప్రొఫెసర్స్ బ్రెయిన్ మీద రీసెర్చ్ చేస్తున్నారు. అది రెడీ చేస్తున్నావా బ్రెయిన్? ఉపయోగం రెడీ చేసింది కానీ చూపించక, అస్సలు చూపించక, నేను చూపించమన్నప్పుడు చూపి. ఎందుకంటే ఓం గురు బ్రహ్మ అది అంతా చేసుకున్నాక వినాయక పూజ చేస్తాం, అడ్డంకులు రాకూడదు అని కోరుకుంటాం. ఎప్పుడున్నాడో వినాయకుడు నీ బ్రెయిన్ లోనే ఉన్నది, మీకు అడ్డంకి వస్తే నీ బ్రెయిన్ వల్లే వస్తుంది. 90% పీపుల్ ఏ పనైనా ఎందుకు చేయలేవు అంటే నేను చేయలేము కనుక, వాళ్ళ ముందే నిర్ణయం చేసుకున్నారు వాళ్ళు చేయలేదని. అడ్డంకి ఏంటి అంటే మీ జాతకాంతరం మీద మీకు విశ్వాసం ఉంటుంది, కానీ వినాయకుడే మీ దగ్గర ఉంటే అందులో ఋషులు చెప్పిన రూపంలోనే ఉంటే, కానీ నేను ఎలక ఎక్కడుందో చూపించలేదు, మీరు పట్టుకోవాలి ఎలక ఎక్కడుందో మీలో. అది వినాయకుడు వాహనం కదా, మరి ఎలక కూడా అలాగే ఉండుంటుంది నీళ్ళు. కానీ ఇక్కడ నేను చూపించాను నేను ఇవాళ. కానీ బ్రెయిన్ ని మించిన కంప్యూటర్ లేదు అంటారు కదా. కంప్యూటర్ ఆపరేట్ చేయాలంటే ఏం కావాలి మీ చేతిలో? అక్కడ అడగండి మరి కంప్యూటర్లో. మరి ఎందుకు మౌంటన్ పేరు పెట్టారో నాకు తెలియదు, హిందూ ఋషి కానీ ఒక యోగి కానీ దానికి మౌంటన్ పేరు పెట్టి ఉండడు. ఎవరు విదేశీయుడే పెట్టాడు, వాడు వినాయకుడు గురించి ఏమీ తెలియదు. కానీ కంప్యూటర్ ఆపరేట్ చేయాలంటే మరి ఎలా ఉండాలి? మీ శరీరాన్ని ఎక్కడుందో పట్టుకోండి. కానీ ఇంగ్లీష్ లో దాన్ని కనుక మారిస్తే ఏ లుక్ అని వస్తుంది, ఎలుక్ అని కాస్త మాడిఫై చేస్తే అంతే కదా. ఏ లుక్కే ఇందాక చేయనున్నాను అది మౌస్ అనుకుంటే అనుకోండి. కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు వినాయక పూజ చేయాలి మనం. ఫార్మకాలజిస్ట్ దగ్గర నాకు ఎగ్జాక్ట్ ట్రస్ట్ పేరు గుర్తులేదు కానీ కొన్ని కోట్ల డాలర్లు ఖర్చు పెట్టింది. మాకు లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ పనిచేయాలి. మనలో చాలా మందిది రైట్ బ్రెయిన్ మాత్రమే పనిచేస్తుంది, లెఫ్ట్ బ్రెయిన్ పనిచేయటం లేదు. ఇమాజినేషన్ పనిచేయదు, ఊహించలేదు, ఊహలేదు, దాన్ని విజన్ అంటారు. విజన్ అంటే ఊహ. ఈ ఊహ వినాయకుడు ద్వారా డెవలప్ అవుతుంది. బ్రెయిన్ లో లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ ఇవి రెండు బ్యాలెన్స్ అవ్వాలంటే సూపర్ యోగా అని కనిపెట్టారు వాళ్ళు, సూపర్ బ్రెయిన్ యోగ. అదే బ్రెయిన్ గురించి చెప్పు కానీ తప్పు తప్పే కదా చేసి సూపర్ బ్రెయిన్ యోగ అని పెట్టారు. నేను వాళ్ళని కాంటాక్ట్ చేశాను బాబు, డాలర్లు ఇవ్వలేను నేను, సరే నేను రూపీస్ ఇవ్వండి అన్నారు. రోజుకి 100 రూపాయలు చెప్తాను, మీరు ఆ రోజు ఇవ్వండి, మేము సూపర్ బ్రెయిన్ యోగ నేర్పేస్తా ఉన్నారు. అక్కడ $6,000 తీసుకుంటున్నారు. డబ్బు గురించి ఇచ్చుకు మనకి ఎంత ఎంత ఇచ్చేస్తారు? 100 రూపాయలు ఆ రోజులు ఇస్తే సూపర్ బ్రెయిన్ యోగా మీకు నేర్పేస్తారు వాళ్ళు. మరి మీ పిల్లలకి వాళ్ళకి ఫార్మకాలజిస్ట్ ఏది యూనివర్సిటీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారని జత. మరిది ఇప్పుడు మోడర్న్ భాష అంతా చెప్పాలి కదా అని చెప్పి, నెక్స్ట్ వీక్ లోపల మీరు కనుక డబ్బు అది పే చేసేస్తే అడ్రస్ ఎవరికైనా కావాలా? మీ పిల్లలకి అర్థం కదా. సూపర్ బ్రెయిన్ యోగ 100 రూపాయలు ఆ రోజు. నేను మెంబర్ని అయ్యాను కదా, కానీ నేను నేర్చుకుంటే మీకు చెప్పాలని గ్యారెంటీ నేను చెప్పను కూడా. నేను డబ్బు ఖర్చు పెట్టి మీకే మీకు చెప్పాలి. కానీ మీ అమ్మాయి ఉందిగా, మీ అమ్మాయితో పెద్ద గోల్ వచ్చింది, న్యూస్ లోనే అది చెప్పగా మీరు చెప్పగా అని, సరే మీరు మీరు చూసుకోండి. కాబట్టి నిన్న చాలా మంది చేయటం లేదు అందుకు నేను సిగ్గుపడి అంటే నీకు బయ లక్కర్లేదు తెలివితేటలు అక్కర్లేదు అని చెప్పారు. చూసారా అది ఆపు లేచి నించుకోండి
లేచి నించుకోండి చెయ్యాలి ఇప్పుడు నేను అది
శారీరకమైన ఇబ్బంది ఉన్నాను లేవక్కర్లేదు కానీ చెవులు పట్టుకోండి చెవులు పట్టుకునేటప్పుడు ఇది చాలా జాగ్రత్తగా వాళ్ళు చూపించలేదు వాళ్ళకి తెలియదేమో ఈసారి వెళ్ళినప్పుడు నేను బ్యాలెన్స్ చేస్తాను వాళ్ళకు ఈ పాయింట్ ఈ బొటకను వెళ్ళి పైకి రావాలి అంటే ఇక్కడ అది చాలా ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఎందుకు రావటం లేదు అంటే శయ్యం ఇది పట్టుకోగానే మీ మూడు అయితే తప్పు చేశారు క్షమించు గాలి పీల్చుకోండి వదులుతో మీ వీలు బట్టి చూసుకోండి కానీ వీలు అంటే నా ఉద్దేశం వయసులో ఉండి శారీరక బాధ ఉన్న వాళ్ళకి మాత్రమే మిగతా వాళ్ళు చేయలేకపోతే నా క్లాస్కి రావక్కర్లేదు మీ యూ కెన్ గెట్ అవుట్ మూడు సార్లు చేయండి ఈ ఆఫీస్ ఏమో తప్పుడు ఎక్కడ మూడు సార్లు చేశారా కూర్చోండి అందరూ తప్పు చేశారు అందరూ తప్పు చేశారు మీరు మూమెంట్ అవుతున్నప్పుడు బ్యాక్ బోన్ స్ట్రైట్ గా ఉండాలి అర్థమైంది కదా అప్పుడు ఆ సూపర్ యోగా అవుతుంది ఏల్ యూనివర్సిటీ వాళ్ళు చెప్పింది మరి మొదట్లో అవుతుందా అవ్వదు ప్రాక్టీస్ చేయండి అంచేత చేయదలుచుకున్న వాళ్ళు మళ్ళీ చేయండి నేను ఇవాళ చేయదలుచుకున్నది ఎందుకు చెప్తున్నాను అంటే రేపు నేను రాను సో ఐ డోంట్ కేర్ వెదర్ యూ డూ ఇట్ ఆర్ నాట్ కానీ క్లాస్ తీసుకుని చేస్తున్న వాళ్ళు చేయకుండా క్లాస్కి వచ్చి అమ్మా ఆరోగ్యం బట్టి శారీరకంగా మీకు ఇబ్బంది అవుతే చేయొద్దు అది కండిషన్ లేచి చేయగలిగితే ఓకే ఏజ్ బట్టి కూడా కామన్ అది బ్యాక్ బోన్ చాలా స్ట్రైట్ గా ఉండాలి ఈ బొటకను వెళ్ళి బయటికి రావాలి మీకు అర్థమవుతుందా నడువు కొంచెం ముందుకు వస్తుంది సరే ఇప్పటికి ఓకే కానీ ఇదంతా ఎందుకు చేయిస్తున్నానంటే రేపటి నుంచి క్లాసు ఇలాగే జరపాలి మా నాన్నగారు జరిపిస్తారు చేయలేని వాళ్ళు రాకండి మేము ఇంట్లో చేసుకోగలము అనే మూర్ఖత్వం నుంచి బయటెళ్ళండి చేయలేము అనుకుంటాం మనం చేయగలము రెగ్యులారిటీ ఎప్పుడు కూడా ఓ చోటకు వచ్చి వెళ్తానే ఉంటుంది అక్కడ సీరియస్గా మొదట ఓంకారం గురించి చెప్పాను ఓంకారం గురించి చెప్పాక గోల్ ఏంటో చెప్పాను సృష్టి స్థితి మంగళకరమైన లయము అనేది మర్చిపోండి. ఇట్ ఇస్ అ రాంగ్ థింగ్. అంటే క్రియేటివిటీ రెండు రకాలుగా ఉండొచ్చు. న్యూక్లియర్ ఎనర్జీతో యాటమ్ బాంబ్ తయారు చేయొచ్చు, ఎలక్ట్రిసిటీ జనరేటర్ తయారు చేయొచ్చు, యాటమ్ బాంబ్ డిస్ట్రాయర్. కానీ న్యూక్లియర్ ఎనర్జీని ఉపయోగించి ఓ ఎలక్ట్రిక్ జనరేటర్ పెడితే ఉపయోగం. ఇంత శివతత్వం అంటే అదే, మీరు చేసే క్రియేటివిటీ అందరికీ ఉపయోగపడాలి కానీ ఉపయోగపడకూడదు. ఇందులో ఈ మొదటి బుక్లో సైంటిస్ట్ చేసిన మూర్ఖత్వం అంతా చెప్పబడింది. ఈనాడు మనం ఫేస్ చేస్తున్న ప్రతి ప్రాబ్లము సైంటిస్ట్ వల్లే కాదని ఎవరు చెప్పలేదు. ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, ఇవంతా ఎవరి ధర్మం? మనకి సైంటిస్ట్ ధర్మం. ఎందుకు జరిగింది అంటే శివతత్వం లేదు, మంగళకరమైనటువంటిది లేదు అని కాస్త చెప్తోంది. అది ఇందులో ఉన్నటువంటి హెడ్డింగ్స్ మీరు చూసుకుంటూ ఉండండి. ఆ హెడ్డింగ్స్ లో 18వది చూడండి, ఫస్ట్ బుక్ లో 18వది, అంతఃస్ఫురణ భవిష్య జ్ఞానం, దట్ ఈజ్ అవర్ గోల్ ఫస్ట్. భవిష్య జ్ఞానం లేకుండా చాలా మంది నాతో చాలా విషయాలు అడుగుతూ ఉంటారు. వాళ్ళ భవిష్యత్తుకు తగినట్టు మీరు ఇక్కడుంటే మంచిది అక్కడుంటే మంచిది అంటారు విన్నారు. నేనే ఏం పట్టించుకోను అంటే నేను అన్లెస్ ఇంకా వాళ్ళు చాలా సీరియస్ కండిషన్లోకి వెళ్ళబోతున్నారు, ఇంకా ఇప్పుడు కూడా నేను స్పెసిఫిక్గా ఆ మాట చెప్తే గానీ వాళ్ళకి శివతత్వం రాదు అన్నప్పుడు నేను చెప్పాలంటే సజెషన్స్ అనేకం వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవాళ సజెషన్ కూడా నాకు తెలియదు, మరి మీ గాయత్రి చేతన కేంద్రంలో మీరు పొద్దున్న 5 నుంచి 7 వరకు ఇలా చేస్తారు, తర్వాత ఏదో పారాయణం చేసుకుని వెళ్ళిపోతారు. ఓంకారం చేసుకోవాలి కరెక్ట్గా, గురు బ్రహ్మ అఖండ మండలాకారం, తర్వాత గుంజీలు తీయాలి, కరెక్ట్ గా గుంజీలు తీయాలి, 5 సార్లు కంటే ఎక్కువ వద్దు. 2 గంటలు అయ్యాక మళ్లీ చేసుకోవచ్చు, 2 అవర్స్ అయ్యాక మళ్లీ చేసుకోవచ్చు. మరి ఎక్కువ చేస్తే ఏమవుతుంది? ఏమవుదు, వేస్ట్ అవుతుంది. ఒక బి కాంప్లెక్స్ వేసుకుంటే ఓకే, మీరు 3 బి కాంప్లెక్స్ వేసుకుంటే యూరిన్ ఎల్లోగా పాస్ అయిపోతుంది, అంతకంటే మీకు బి కాంప్లెక్స్ బాడీలోకి వెళ్ళదు. ఎందుకంటే ప్రమాదాలు ఏం జరగవు ఇందులో, మీరు ఎలా చేశారు. ఈ అంతఃస్ఫురణ భవిష్య జ్ఞానము చాలా ముఖ్యం మనకి. మీరందరూ కూడా మీకు మీ కుటుంబాల వరకు భవిష్య జ్ఞానం గ్యారంటీగా సంపాదించుకోగలరు, చాలా ఈజీగా సంపాదించుకోగలరు. కానీ ఇక ఇలా చేస్తే, మీరు ఈ ఇలా చేస్తున్నప్పుడు చాలా ముఖ్యమైనది ఏంటి అంటే మనం గాయత్రి మంత్ర జపానికి ప్రాముఖ్యత ఇస్తాం. కానీ అంతఃస్ఫురణ భవిష్య జ్ఞానానికి గాయత్రి మంత్రమే కావాలి అనే రూల్ ఏం లేదు, దేంతోనే రావచ్చు. మీకు ఓం పెట్టిన ఏ మంత్రాన్ని మీరు యూజ్ చేసినా మీకు భవిష్య జ్ఞానం గ్యారంటీగా వస్తుంది, అంతఃస్ఫురణగా వస్తుంది కనుక ఇన్ఫ్యూషన్ అంటాం. ఈ అంతఃస్ఫురణ అది రావటానికి కొన్ని మంత్రాలలో ఆ గురువు యొక్క శక్తి వస్తూ ఉంటుంది. అందుకే కెమిస్ట్రీ లెక్చరర్ గా పనిచేస్తున్నప్పుడు నేను చూసింది ఏంటి అంటే, స్టూడెంట్ ఇంట్లో టెక్స్ట్ బుక్ తీసుకుని చదువుతాడు, వాడికి అర్థం కాదు, క్లాస్కి వచ్చి వింటాడు అర్థం అవుతుంది. మీకు ఆ ఎక్స్పీరియన్స్ చాలా మందికి ఉంటుంది. అక్కడ గురువు యొక్క మాట మీకు అర్థమయ్యేది ఎందుకు చెప్తుంది అంటే గురువు దాన్ని పొంది ఉండేవాడు కనుక. అంచేత ఆ గాయత్రి మంత్రాన్ని కనుక మీరు గురువు యొక్క వాణితో కలిపితే, ఒకసారి మీరు గాయత్రి మంత్రం చేస్తే 1000 సార్లు చేసినట్టే లెక్క. నత్తే అనేది నేను యూజ్ చేసిన రాంగ్ వర్డ్, నత్తే కాదు, గ్యారంటీగా నువ్వు గురువుతో కలిసి చేస్తే, ఒకసారి నువ్వు చేస్తే అది 1000 రెట్లు ఫలితం గ్యారంటీగా ఇస్తుంది. అది మనిషి ఎబిలిటీ కనుక. సహస్రార చక్రము అంటాం. చాలా మంది మహామహా పండితులు నాతో ఏం చెప్తారు అంటే, సహస్ర అంటే నీకు తెలియదు రామకృష్ణ, అనంతానికి సహస్రం అని కూడా ఋషులు అంటూ ఉంటారు అని. నాకు తెలియదు ఋషులు అంత దద్దమ్మడని, అనంతం అనే మాట ఉన్న చోట సహస్రం ఎందుకు వాడతారు అంటే, నీ బాడీ యొక్క కెపాసిటీ ఎంత? నువ్వు వెయ్యి రెట్లే మల్టిప్లై చేయగలవు హ్యూమన్ బాడీ యొక్క క్యాపబిలిటీ. అంచేత గురువు గారు స్పీచ్ పెట్టమా, నాతో కలిసి చేస్తే నేను దానికి 1000 రెట్లు శక్తి ఇస్తున్నాను. అది ఆయన గురువు చెప్పాలి, నేను చెప్తే లాభం లేదు. వినండి ఆయన ఏం చెప్పాడు.
बोलने के साथ साथ में हमारी वाणी का भी नॉलेज हो जाए, हमारी कई वाणी है आपके तो अच्छी ऐसी वाणी है भाई जी, हमारे पास मध्यम वाणी भी है, बड़ा वाणी भी है, पसंद की वाणी भी है, इन चारों वाणियों को ब्याह करके मंत्र बोलते हैं, 24 मंत्र हम बोलेंगे, हमारे साथ साथ ही आदमी बोल आशीर्वाद देंगे, इस तरीके से 24 मंत्र समझिए 24,000 मंत्र हमारे तो उसमें हमारी वाणी का सवाल है, हमारी वाणी आज चलती हुई है बोलते हैं महीने यहाँ कोई आता है तो धर्म से एक बार आदमी के बात कर लेते हैं, वरना हमें एकांत में रहते हैं घुमा रहते हैं, तो वाणी को हमने अपनी जरा समर्थन मना लिया है अपनी वाणी के साथ साथ में आप लोग वाणी बोलेंगे तो ये एक बार
అర్థమైంది కదా మీకు. గురువు గారితో కలిపి ఇంకా ఆపిస్తాను. గురువు గారితో కనుక మీరు కలిపితే ఖచ్చితంగా మీకు 24 సార్లు చేస్తే 24,000 అయిపోతుంది. అంటే నన్ను చాలా మంది అడుగుతారు, అయితే మరి మేము 9 రోజులలో మరి 24,000 చేద్దాం అనుకున్నాం కదా, మీ ఇష్టం 24 రోజుకి 1000 సార్లు చిక్కుతూ 24,000 చేస్తారు. నీకు నీ గురువు మీద నమ్మకం ఉంటేనే అది పనిచేస్తుంది. నమ్మకం అనేది మూఢ విశ్వాసం గురించి నేను మాట్లాడుతుంది, అది చాలా జాగ్రత్తగా తెలుసుకుంటుంది. ఓ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఏం లాభం లేదండి, ఆ డాక్టర్ మాత్ర వైకుంఠానికి తీసుకెళ్ళిపోతుంది అని నమ్మకం ఉందనుకోండి, వెళ్తావా మందు వాడతావా? కాదండి, వాడి హస్తవాసి చాలా మంచిదండి, ఏం చేస్తాం, వాడు మాత్ర తీసుకుంటాం కదా. అంటే ఇదికే బ్లైండ్ ఫెయిత్ అనే లాజికల్ ఫెయిత్ అది మీరు నిర్ణయించుకోండి. అంటే ఇక్కడ మీరు ఇక్కడ ఇందాక చేసిన సూపర్ బ్రెయిన్ యోగా, గుంజీని అంటే బాగుండదు అంచేత సూపర్ బ్రెయిన్ యోగా చేసుకున్న తర్వాత కూర్చొని 5 దీపాలు అగరొత్తులు వెలిగించండి. వెలిగించేసాక గురువు గారితో పాటు 24 సార్లు గాయత్రి మంత్రం చేసేసుకోండి, అక్కడితో గాయత్రి మంత్ర సాధన ఆపేయండి. మన నవరాత్రుల్లో మేము స్పెషల్ సాధన చేయదలుచుకున్నాం, మంత్ర జపాలతోనే నిజంగా మీరు చేయగలిగితే నాకు చాలా మంది జన్మతో గంటలు చేస్తున్న వాళ్ళు తెలుసు, ఇప్పుడే కాదు యుగాల నుంచే చేస్తున్న వాళ్ళు తెలుసు. నాకెక్కడా ఏ స్థితి కనిపించలేదు, నేను సిద్ధి వాళ్ళు సిద్ధింపజేయగలిగారంటే ఆధ్యాత్మికతని సర్వనాశనం చేశారు, వాళ్ళని చూసి నమ్మకం పోయింది మనుషులకు, ఏం లాభం అయ్యా చేస్తే నేనే సుఖంగా ఉన్నాం, తప్పు ఎక్కడ జరుగుతుంది, మనం చేస్తున్నట్టు. మీరు టైం చూసి చెప్పండి అమ్మా, ఇంకో 3 నిమిషాలు టైం ఉన్నట్టుంది, లేదంటే నేను కంటిన్యూ చేస్తా, టైం అయిపోవాలని చెప్పేయండి. అంచేత మీరు 5 దీపాలు వెలిగించి 5 అగరత్తులు వెలిగించి గురువు గారితో 24 సార్లు గాయత్రి మంత్ర జపం చేసేసుకుని ఆ రోజుకి మీకు మీ 24,000 మంత్ర జపం అయిపోయింది అని ఆయనే చెప్తున్నాడు గురువు గారి. మరి చెప్పిన తర్వాత ఏం చేయాలి మనం? అన్నిటికంటే ముఖ్యమైనది ఈ 2వ పుస్తకంలో మీకు కనిపిస్తుంది, ఇదే మా 2 బుక్ page number 17. రాబోయే శతాబ్దికి అధిష్టాత సూర్యుడు. సైంటిస్టులు కూడా ఇప్పుడు అక్కడికే వెళ్లి విడుస్తున్నాడు, వాళ్ళకి ఏదైనా కావాలి అంటే ఖచ్చితంగా రాబోయే 150 సంవత్సరాలలో ఎర్త్ రిసోర్సెస్ అన్ని అయిపోతాయి, కోల్ ఉండదు, పెట్రోల్ ఉండదు, సైంటిస్ట్లే దాన్ని చెప్తున్నారు. కానీ అప్పుడు ప్లేన్ ఫ్లైట్స్ అవి ఇంత ఎక్కువ లేవు వాళ్ళు దీని గురించి చెప్పినప్పుడు. ఫ్లైట్స్ ఎక్కువయ్యాయి కనుక అది 50 సంవత్సరాలలో పూర్తిగా ఇంకిపోయినా ఇంకిపోవచ్చు. కానీ అనంతమైనటువంటి శక్తి స్రోతస్, సో సూర్యుడు అంతే, సూర్య ఉపాసన మీకు శక్తినిచ్చేటటువంటి కేంద్రంగా మీరు సాధన చేయాలి. ఇతనే ఒంగోలుకు వచ్చిన శ్రీకరుడు వాట్ నాన్ సెన్స్ ఇస్ దట్ ఐ నెవర్ అండర్స్టాండ్. నువ్వు ఈ నెల బట్టి ఒంగోలుకు వచ్చిన శ్రీకరు వారిని నేను చేస్తున్నావు, నీలో మార్పు రాలేదు, నీ చుట్టుపక్కల మార్పు రాలేదు, అది సూర్యుడి సన్ ఈజ్ రాంగ్ అది యువర్ రాంగ్. ఇట్లైనా తప్పై ఉండాలి, లేకపోతే నీలైనా తప్పై ఉండాలి. గురు పరంపరలో చేస్తున్న మీకు మహాద్రోహం ఏంటి అంటే, ఏం చేస్తావు నీ ప్రారంభ కర్మ అలా ఏడిచింది అందువల్ల అలా అయ్యో నాన్ సెన్స్. ప్రారంభ కర్మ అంటే ఏం లేదు, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీ వీక్నెస్ ని ప్రారంభ కర్మ అనుకుంటూ అది వేరే విషయం. సంచిత కర్మ ఉంటుంది, ప్రారంభ కర్మ అంటే ఏమి ఉండదు. చదవని వాడు ఫెయిల్ అయిపోతుంది, కానీ చదవనివాడు చదవటం మొదలు పెడితే ఫెయిల్ అయిపోతాడా? మళ్ళీ ప్రారంభం రా, ఇన్నాళ్ళు చదవలేదు, ఇప్పుడు చదివితే పాస్ అవుతామని ఒక్క విధమైనా అంటాడా? భవిష్యత్తు ఎందుకు ఆ మాట అన్నారు, గురువులు ఎందుకు ఆ మాట అంటారు? కరెక్ట్ గా ఉండండి. మీ ప్రారంభం నిర్ణయం చేయలేదు, కొంచెం ఎక్కువ చదవాల్సి వస్తుంది. తేడా అంతే తప్ప చదవని వాడు ఫెయిల్ అవుతాడు. దానికి ఎందుకంత కోపం వస్తుందో, లేకపోతే ఎస్ అంటుందో, అది అర్థమవుతుందో. ఏం చెప్తున్నాను, ముందు ఈ మూర్ఖత్వం నుంచి బయటపడండి. ప్రారంభ కర్మ లేదు, గ్యారంటీగా లేదు, నాకు ఇప్పుడు టైం లేదు అది ప్రూవ్ చేయడానికి, లేకపోతే నేను ప్రూవ్ చేసి ఉండేవాడిని మీకు. అది ఇందాక వినాయకుడిని చూపించిన ప్రారంభ కర్మ ఏం లేదు, కానీ నువ్వు ఇదివరకు చేసిన పని ఎఫెక్ట్ ఉంటుంది. చదవలేదు, ఇప్పుడు నువ్వు చదువు మొదలెట్టాలి. న్యాచురల్ గా రెగ్యులర్ గా చదివిన వాడికంటే ఎక్కువ చదవాలి అంతే. దానికి మళ్ళా ఓ ఋషి వచ్చి చెప్పాలా నువ్వు ఎక్కువ చదవాలని అనుకో? నేను ఎక్కువ చదవాలి, ప్రారంభ కర్మ లేదు, ఏహే లేదు. మీ ఆర్థికమైనటువంటి ఇబ్బంది కావచ్చు, ఆరోగ్యకరమైనటువంటి ఇబ్బంది కావచ్చు, కుటుంబపరమైన ఇబ్బంది కావచ్చు, ఈ మూడేగా మెయిన్ గా ఉండేవి. ఉంటే ఆర్థికమైన ఇబ్బంది ఉంటుంది, లేకపోతే కుటుంబపరమైన ఇబ్బంది ఉంటుంది, లేకపోతే ఇదేవి ప్రారంభ కర్మం కాదు. మీరు ప్రతిరోజు చేస్తున్న పిచ్చి వ్యధవ పనులు. ఎందుకంత సీరియస్ గా చెప్తున్నానంటే అది మీకు మారుమ్రోగాలి, ఇదే నా ప్రారంభం కాదు. ప్లస్ మీలో రాబోయేటటువంటి మార్పు, మీకు కాబోయేటటువంటి అనుగ్రహము ఎదుట వాటి మీద ఆధారపడదు. నేను కరెక్ట్ గా చేసుకుంటానండి, కానీ నా పక్కవాడు కరెక్ట్ గా లేకపోతే లెట్ హిమ్ గో టు హెల్ whoever he may be. వాడితో మీకే చదివినవాడు పాస్ అవుతాడు, పక్కవాడు కూడా చదవటం లేదండి నేను ఎలా పాస్ అవుతానని ఒక్క అడుగు అడగడు. కానీ ఇక్కడ ఈ ప్రశ్నలన్నీ వస్తాయి, నా కుటుంబంలో వాళ్ళు చేయటం లేదండి, వీళ్ళు చేయటం లేదండి, మరి ఎట్టా అండి? ఎవరి ప్రోగ్రెస్ వాళ్ళు. అంచేత ఈ రెండు పుస్తకాలు మీరు సీరియస్ గా చదవాలి. ఇందులో ఆయన స్వయంగా గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకుని అంత గొప్పవాడు ఎలా అయ్యాడో రాశాడు. చేత ఈ మూడు పుస్తకాలు మీరు స్టడీ చేయాలి, మీ జీవితంలోకి దిగాలి. చదివేశామండి వాట్ నాన్ సెన్స్, చదివాక నీ జీవితం మార్పు రాలేదు అంటే విసిరి పారేయండి పుస్తకం. దాన్ని క్రాంతిధర్మి అని ఎందుకంటారు? క్రాంతిధర్మి అంటే మీకు తెలుసా ఏంటో? రేడియో ధార్మికత అని ఉంది హిందీలో, నాకు తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. రేడియో ధార్మికత అంటే విచ్ ఇవాల్వ్స్ రేడియేషన్, దాని ధర్మము దాని క్వాలిటీ ఏంటి అంటే రేడియేషన్ చూస్తుంది. మరి క్రాంతిధర్మి ఏం చేయాలి? రివల్యూషన్ తీసుకురావాలి. నువ్వు ఆ పుస్తకం చదివి రివల్యూషన్ రాలేదు అంటే తప్పు ఎవరిది? ఎన్ని చెత్త చెత్త పుస్తకాలు చదివి సర్వనాశనం అవుతున్నారు. అందుకని నేను స్టాప్ చేస్తాను, ఎందుకంటే మిగతా వాళ్ళు చోట్ల రాసిన దాంట్లో రివల్యూషన్ గురించి చెప్పారు వాళ్ళు. ఐ వాంట్ రివల్యూషన్, మనలో మార్పు రావాలి. అంచేత ఈ మూడు పుస్తకాలు మీ టైం బట్టి అలాగే మీరు డివైడ్ చేసుకుంటారు. ఇక్కడ మీకు నాన్నగారు చెప్తారు, చూశారు, దాంట్లో మీకు రివల్యూషన్ వైజ్ చేసేటటువంటి యాంగిల్స్ రాసి ఉన్నాయి. అది మీరు అర్థం చేసుకుంటే చాలు. కానీ అది అర్థం చేసుకున్నాక చాలా ముఖ్యమైనది ఏంటి అంటే, ద హోల్ టెక్నిక్ ఈజ్ సరెండర్, సమర్పణ చేసుకోవాలి. నాతో చాలా మంది అడుగుతారు, మరి సమర్పణ చేసుకుంటే నా గత ఏంటండి? ఇంజనీరింగ్ చదువుకున్నవాడు ఇంజనీరింగ్ కి సమర్పణ చేసుకున్నాడా లేదా అన్న దానికి మీరు ఏం జవాబు చెప్తారు? ఇంజనీరింగ్ చదివిన వాడు ఆ ఇంజనీరింగ్ నాలెడ్జ్ కి సమర్పితమయ్యాడు, అందువల్లే వాడు ఇంజనీర్ అయ్యాడు, ఆ పని చేయగలుగుతున్నాడు, రైటా తప్ప? ఊహా అంటలే. మీరు మెడిసిన్ చదివిన వాడు మెడికల్ నాలెడ్జ్ కి సమర్పణ చేసుకున్నాడు, అవునా కదా? వాడు ఇష్టం వచ్చినట్టు మందులు ఇస్తాడా? ఇవ్వడు వాడు ఇష్టం, అందులో చదివినట్టు చేస్తాడు. నేను ఆ సమర్పణ గురించి మాట్లాడితే ఇప్పుడున్నటువంటి గురువులు అందరూ ఏం చెప్తారు? ఇక్కడ పరిగెత్తకండి, వాట్ నాన్ సెన్స్! గురువులకి శరీరానికి సమర్పణ చేయకలే, వాడి నాలెడ్జ్కి సమర్పణ చేసుకుని ఆ నాలెడ్జ్ ఉపయోగించుకుంది. కానీ ఆ నాలెడ్జ్ ఇచ్చిన వాడిని చూశాక వీడా నన్ను ఇంత కష్టపడి ఇంజనీరింగ్ చేశాడని కొడతారా, లేకపోతే పరిచయం చేస్తారా? ఆయన మా టీచర్ కొట్టరు కదా, కొట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోనీ ఇలా ఇంజనీర్ అయిపోయిన వాడు వెళ్తూ ఉంటాడు ఎలిమెంటరీ స్కూల్లో, వాడి టీచర్ ఎవడో కనిపిస్తాడు, ఏం చేస్తాడు? ఎలిమెంటరీ స్కూల్ టీచర్ ఏంటి అన్నట్టు నేను ఎక్కడ చూడలే, ఏం చేస్తాం? నాలెడ్జ్కి నువ్వు ఇచ్చేటటువంటిది, ఆ నాలెడ్జ్ నువ్వు ఉపయోగించుకుంటే ఆటోమేటిక్ గా సమర్పణ చేసుకుంటావు, ధర్నాలు పెడతావు. ఇక్కడ సమర్పణ లేదు, ఏమీ లేదు. ఆయన చెప్పింది గురువు చెప్పినట్టు చేద్దాం అనేటటువంటి మానసిక స్థితి లేనటువంటి వాళ్ళు కోట్ల కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఆధ్యాత్మిక గురువు చెప్పింది చేయదు, గురువు విడిని చేయాలి కాదా? గురువు దగ్గరికి ఎందుకు వెళ్తాం? గురువు చెప్పింది చేయటానికా, లేకపోతే ఇలా అనిస్తే చదవకుండా పాస్ అయిపోవచ్చు, లేకపోతే నా బాధలు నేను ఏం సాధన చేయకుండానే వచ్చేయొచ్చు అని వెళ్తామా? రాంగ్ యాటిట్యూడ్. కరెక్ట్ చేసుకోండి. అది ఎలా కరెక్ట్ చేసుకోవాలో అనేది ఇందులో ఉంది బేసిస్. ఈ బేసిస్ లో రాబోయే 2 సంవత్సరాలలో ప్రపంచంలో పెను మార్పులు రాబోతున్నాయి. అంతఃస్ఫురణ భవిష్యం అనే నిందాలు చెప్పానే, అది ఉన్న వ్యక్తులు చెప్తున్నారు. మొత్తం పృథ్వీ గ్రహం ఎగిరిపోవచ్చు, మానవ జాతి లో 100కి 90 మంది 2012 కంటే ముందు చనిపోవచ్చు. ఇది సైంటిస్టులు చెప్తున్నారు, నేను చెప్తున్నది కాదు. మీరు వెబ్సైట్ చూసుకోండి, ఆ పాసిబిలిటీ ఉంది. కానీ మనం ఎంత నిశ్చింతగా ఉన్నామంటే, సునామీ వచ్చాక ప్రపంచం అంతా బట్టలు ఇస్తుంది. బట్టలు అంటే ఐ మీన్ హెల్ప్. కానీ ఒరే సునామీ రాబోతోంది రా రక్షించు అంటే ఒకటి ముందుకు రాడు, అంటే చచ్చాకే హెల్ప్ చేస్తాం అనమాట. ఎందుకు హెల్ప్ చేస్తామంటే చచ్చిన వాడు ఎలాగో తీసుకోడుగా, నాకే మిగిలింది. అది ఆ లాజిక్ ఉందేమో నాకు తెలీదు, అది కరెక్ట్ లాజిక్. నేను ఎవరిని తప్పు పట్టను, తప్పేముంది అందులో. కానీ ఈ 2012 లోపల జరిగేటటువంటి దీన్ని ఈ గాయత్రి చేతనా కేంద్రంలో చేసేటటువంటి యాక్టివిటీస్ ఆపుతాయి. బిఫోర్ ద అటాక్ యూ విల్ బి సేవ్డ్. టెర్రరిస్ట్ అటాక్ బాంబేలో చూశారు కదా, మన 12 కిలోమీటర్స్ ఫ్రమ్ ఇండియా పాకిస్తాన్ లో జరిగిన అటాక్ చూశారు కదా. చచ్చేవాళ్ళు చచ్చారు, రక్షించేవాళ్ళు రక్షిస్తారు, నేను దాని గురించి మాట్లాడటం లేదు. అసలు ఆ 2 సంఘటనలు జరగకుండా ఉంటే బాగుంటుంది అనేవాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా? జరిగితే బాగుందండి, టీవీలో చూడటానికి బోర్ కొడుతుంది ఇండియా. జరగకుండా ఉంటేనే బాగుంటుంది కదా. మరి జరగకుండా ఉంటే బాగుంటే మీరు రోజుకు 1 గంట గాయత్రి చేతనా కేంద్రంలో కనుక ఈ చెప్పిన యాంగిల్లో వెళ్తే అది ఖచ్చితంగా ఆగిపోతుంది. దానికి సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉన్నాయి, అందులో అది చదువుకోండి. అది ఇంకేత నేను ఆ మార్గంలో వెళ్తాను ఈ మార్గంలో వెళ్తాను మీ ఇష్టం అయ్యా, మీరు రీసెర్చ్ చేసేవాళ్ళు ఉంటే చేసుకోండి. కానీ ఒక వ్యక్తి, శివన్ శర్మ ఆచార్య అనేటటువంటి వ్యక్తి ఒక సంస్థకి చెందినవాడు కాదు, చాలా జాగ్రత్త. గాయత్రి గురించి ఆయన మాట్లాడారు, గాయత్రి మంత్రం గురించి మాట్లాడతాను. రెండింటికి తేడాయే మనకు తెలీదు. మంత్ర జపం చేసేటటువంటి వీరాది వీరులు మనకు తెలుసు, మంత్రం ఏంటో వాళ్ళకి తెలియదు. తెలుసా మీకు మంత్రం అంటే, గాయత్రి మంత్రం అంటే ఏంటి? మీలో ఎంతమంది తెలుసు గాయత్రి మంత్రం అంటే? ఆనెస్ట్గా చేయండి, మీతో వాళ్ళకి తెలీదా? ఏంటి ఎవరికి చేయటం లేదు దాదా? అదిగో అక్కడ చేయొచ్చారు, అక్కడ ఇచ్చారు. ఇంకా మీకు తెలీదా? మీకు తెలుసా తెలీదా అని అడిగాను. నేను ఎక్స్ప్లెనేషన్ అడగలే. తెలుసా మననాత్ త్రాయతే ఇది మంత్ర. మననాత్ త్రాయతే ఇది మనన ఏం చూసుకుంటున్నావు? ఏంటి నువ్వు మాల తిప్పుతూ కూర్చుంటావు? కానీ బెస్ట్ వే ఆఫ్ ఎస్కేపు. ప్లస్ కొంతమంది ముసలాళ్ళని వాళ్ళు జపం చేస్తే నేను చాలా ఆనందిస్తాను. కనీసం అప్పుడైనా వాళ్ళ చికాకు పిల్లల మీద ఉండదు. ఆ విధంగా దేవుడి గ్రేట్ సర్వీస్. మనం ఏం లేదు అక్కడ, మననం చేయాలి. మననం అంటే విపిక్షణం మంత్ర మననం అవుతుందా? లేకపోతే ఆ మననం ఏదైనా ఒక డైరెక్ట్ ఒక పాయింట్ మీకు చెప్తుందా? ఓ ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోతే ఏం చేస్తారు? 2 డేస్ ప్రాబ్లమ్ని జపం చేస్తూ ఉంటారు. 2 × x = 2⁻⁹ క్వశ్చన్, అది మంత్రం. ఎన్నిసార్లు మంత్రం చేస్తే వాడికి సొల్యూషన్ వస్తుంది? కానీ నేను ఏదో ఒక ఉదాహరణ ఇచ్చా, పిచ్చి ఉదాహరణ, ఉదాహరణ గురించి పట్టించుకోకండి. కానీ ఆ ప్రాబ్లమ్ గురించి అన్ని కోణాలలో ఆలోచిస్తాడు వాడు. వాడుకున్న నాలెడ్జ్ బట్టి దీన్ని నేను ఎలా సాల్వ్ చేయాలి, దీన్ని ఏం చేయాలి. దీనికి 3 క్యారెక్టరిస్టిక్స్ గాయత్రి మంత్రం గురించి చెప్తారు. పరిశువేది, కామధేనువు, కల్పవృక్షము. ఆ గాయత్రి మంత్రాన్ని చేస్తే ఈ 3 నాకేది రాలేదే అనే బాధ కూడా లేనటువంటి దద్దమ్మల్ని నాకు తెలుసు. చెడుతున్నా కావాలని అందరినీ. నీకేం తెలిసిందిరా నా గురువు చెప్పింది? నా గురువు ఏమో అది పరుశువేది అంటాడు, కామధేను అంటాడు, కల్పవృక్షము అంటాడు. నీకున్నది పోతున్నాయి, నిన్ను లెక్క పెట్టేవాళ్ళు ఎవరూ లేరు. నా గురువు తప్పు చెప్పాడా? తప్పు చెప్పలేదు. నువ్వు మననం చేసుకోవటం. ఆ మననము ఇక్కడ నీకు ఇందులో దొరుకుతుంది. ప్రతిరోజు మీరు మననం చేసుకోవాలి. ఏ పాయింట్లో మననం చేసుకోవాలో ఇందులో ఉంది. డైరీ అంటాం. డైరీ అంటే రాయటం కాదు, మననం చేసుకుంటాం. నేను ఇంకో ఇది చేశాను, ఇది చేశాను. అది ఎలా చేసుకోవాలో కూడా మొదటి పేజీల్లో చెప్పబడి ఉంది. ఇదంతా కూడా ఈ 20 పుస్తకాల్లోనే ఉంది. 20 పుస్తకాలు దాటి వెళ్ళక్కర్లేదు. ఈ డైరీ గురించి కానీ ఇందులో ఉన్నది కానీ ఏది కావాలన్నా కూడా 20 పుస్తకాల్లోనే ఉంటుంది. అంతకంటే సింపుల్ టెక్నిక్ లేదు కదా. కాదండి, నేను ఆ లెక్చర్లు వినాలి, ఆ మహాత్ముడు ఏదో చెప్పాడు. వెళ్ళి విని చాలా తెలియని వాడివి కనుక వెళ్తాం. మేము మూర్ఖులం కనుక మాకు 20 పుస్తకాలు చాలు అన్న మూర్ఖులు గాయత్రి చేతన కేంద్రకి నిలబడండి. నిలబడితే ఏం రావాలి మీలో? మీరు పరుశువేదులు అవ్వాలి, మీరు కల్పవృక్షాలు అవ్వాలి, మీరు కామధేనువులు అవ్వాలి. ఒక రోజులో అవుతామా? డోంట్ ఎక్స్పెక్ట్. ఒక రోజులు అవ్వరు. కానీ వివేకానంద ఇచ్చిన గ్యారంటీ ఏంటంటే, సీరియస్ వాడు ఎవడున్నా ఈ కాలంలో 6 చాలు. సీరియస్, సీరియస్ వాడు. సీరియస్ కానివాడు మ్యాక్సిమం టైం 24 ఇయర్స్, మ్యాక్సిమం టైం. కానీ మ్యాక్సిమం టైం అంటే ఏంటి? రెగ్యులర్ గా కాలేజీకి వెళ్ళి వస్తూ ఉంటే చదివినట్టుగానే నేను ఫీజు కడుతూ ఉన్నానండి, ఫెయిల్ అవుతూ ఉన్నానండి. ఏదో సినిమాలో వాడు చెప్తాడు, అది మహారాజా పోషకుడు అండి ఈ కాలేజీకి. ఏ సినిమా నాకు గుర్తులేదు. మీరు మళ్ళా మహారాజా పోషకులు అవ్వండి, చాలా నాకే అభ్యంతరం లే. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, 6 నెలల నుంచి 24 సంవత్సరాల లోపల ప్రతి యోగి చేయగలిగే చమత్కారాలు మీరు చేయగలరు. గాయత్రి మంత్రంతో స్టార్ట్ అవుతుంది. ఆల్ఫాబెట్స్, గ్రామరు, వ్యాకరణం తెలియాలి. అది గాయత్రి మంత్రం. దాన్ని ఎలా ఉపయోగించుకుంటావు? శివుడిగా ఉపయోగించుకుంటావా, మహాలక్ష్మిగా ఉపయోగించుకుంటావా, క్రైస్తగా ఉపయోగించుకుంటావా, అల్లాగా ఉపయోగించుకుంటావా, గీతగా ఉపయోగించుకుంటావా, దుర్గా సప్తశతిగా ఉపయోగించుకుంటావా, సూఫీగా ఉపయోగించుకుంటావు, నీ ఇష్టం ఎలా అయినా ఉపయోగించుకో, బేసిస్ అదే. కరెంట్ ఉంటేనే ఈ మోడర్న్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని, కరెంట్ లేకపోతే ఏది పనిచేయదు. అంచేత గాయత్రి మంత్రం కరెంట్ కనుక గాయత్రి మంత్రాన్ని దయచేసి హిందువుల మంత్రం అనొద్దు. అదొక రాంగ్ ట్రాక్ లో పడింది మీ బ్రెయిన్, బయటకి రండి. గాయత్రి మంత్రం జీవించే కళ యొక్క ఆల్ఫబెట్, గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్ ఏ లాంగ్వేజ్ కైనా అదే. చెప్తే ఇది ఒకళ్ళకి సంబంధించింది కాదు. ఈజీక్వల్ టు ఎంసీ స్క్వేర్డ్ ఐన్స్టీన్ జ్యూ కనుక ఆ మంత్రం కూడా జ్యూ అయిపోతుందా? న్యూటన్స్ లా ఇంగ్లీష్ వాడు కనుక న్యూటన్స్ లా ఇంగ్లీష్ ఏంటంటారు దాన్ని, వాడిది అయిపోతుందా? మొదట వాడు కనిపెట్టాడు కనుక వాడికి మర్యాద ఇస్తాం. మొదట భారతీయ సంస్కృతి దీన్ని ప్రపంచానికి ఒకప్పుడు అందజేసింది, మళ్లీ మనం మర్చిపోయాం కనుక దీన్ని మనం చేసుకోబోతున్నాం. చేత ఈ డివైన్ అంటే దట్ విచ్ గివ్స్ లైట్ అని అర్థం. మనకి దేవుడు అంటే కోరికలు తీర్చేవాడు. డివైన్ దేవ అంటే అర్థం ఏంటి అంటే లైట్ ఇచ్చేవాడు. ఈ సంస్కారం లైట్ ఇస్తుంది కనుక దేవ సంస్కృతి అయింది. అసలు హిందూయిజం ఏం లేదు, అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకుని ఈ యజ్ఞ విధానాన్ని ఇందాక నేను చెప్పాను కదా అలైట్ చేసుకోవాలని చెప్పాను. 5 దీపాలు వెలిగించుకుని గురువు గారితో పాటు 24 సార్లు చేసుకోండి. ఈ పుస్తకం కానీ ఆ పుస్తకం కానీ ఏదో ఒక పుస్తకాన్ని లైన్లో పెట్టుకుని రివల్యూషనైజ్ అవ్వండి. మీరు మారాలి అది చదివాక, కానీ మారటానికి రోజులు పట్టదు. నేను ఫైనల్ రిజల్ట్ 6 నెలలని చెప్పాను కానీ వివేకానంద ప్రకారం క్విక్కెస్ట్ రిజల్ట్ లేదు. అందరి జనరల్ అనాలిసిస్ క్యాజువల్ గా రోజుకు 1 గంట మాత్రమే చేసుకుంటే 24 సంవత్సరాలు పడుతుంది, అంతకంటే ఎక్కువ పట్టదు రెగ్యులారిటీ ఉంటే. అంచేత మీరు ఇక్కడ చదువుతున్నప్పుడే మీలో రివల్యూషన్ రావాలి, మీలో మార్పు రావాలి. మీలో మార్పు లేకుండా మామూలు వ్యక్తుల కంటే కూడా బలహీనంగా ఆలోచిస్తూ ఇక మీలో ఏం మార్పు వచ్చింది? కానీ ఆ శక్తి అంతా కూడా లిటరేచర్లో ఉంటుంది. కమ్యూనిజం అంతా ఎందులో ఉంది? కార్ల్ మార్క్స్ రాసిన డెత్ క్యాపిటల్ ఉంది కాదా? అంటే ఇప్పుడు ఎవడైనా కమ్యూనిజం మీద కొత్త పుస్తకం రాస్తాడా? కొత్త పుస్తకం ఏం రాయలేదు. అదే పుస్తకాన్ని బేసిస్ గా తెలుసుకుని అప్పుడున్న దేశకాల పరిస్థితులు బట్టి మార్పులు తీసుకొస్తాడు. చెప్పిన ఉదాహరణ అర్థమైంది కదా. రూసో 6 పేజీల డెమోక్రసీ మీద ఆర్టికల్ రాశాడు. ఇప్పుడంతా డెమోక్రసీ గురించే అవసరపడుతున్నాం. మళ్ళా కొత్త పేపర్ రాయాలా డెమోక్రసీ మీద? రాయకలే. ఇంకా ఆధ్యాత్మిక జగత్తులో జీవితం గురించి జీవించే కళలో హీఈస్ ది లాస్ట్ మ్యాన్. ఇంకా గురువు రాడు, రావాల్సిన అవసరం లేదు. మరి ఎవడు ఉంటాడు? ఉంటాడు ఎవడో దాన్ని చెప్పడానికి. ఐన్స్టీన్ పోయినా ఐన్స్టీన్స్ ఇలా చెప్తున్నారు కదా, న్యూటన్ పోయినా న్యూటన్ లా చెప్తున్నారు కదా. అదేం మారదు, ప్రోసెస్ ఏం మారదు. కానీ హౌ టు లివ్ అండ్ టు బికమ్ డివైన్ లాస్ట్ వర్డ్ అక్కడుంది. కానీ ఆ లాస్ట్ వర్డ్ శ్రీరామ శర్మ ఆచార్య ఇచ్చాడు కనుక ఆయన గొప్పవారు అనుకుంటే తప్పు. ఆ గొప్పతనం ఎందుకు వచ్చింది అంటే వెనకాతలు అందరూ ఉన్నారు. న్యూటన్ ఏమంటాడు? నేను పుట్టివాణ్ణి, రాక్షసుల షోల్డర్స్ మీద ఉన్నాను కనుక, ఇంతవరకు ఫిజిక్స్ వచ్చింది కనుక ఐన్స్టీన్ ఆ ఫార్ములా ఇవ్వగలిగాడు. అలాగే అనేక మంది ఋషులు, అనేక మంది గురువులు, ఇప్పుడున్నటువంటి సంస్థానాలు, సంస్థలు, గురు పరంపరలు అన్ని చేస్తున్న పని యొక్క ఫైనల్ ఆన్స్లాట్ శ్రీరామ శర్మ ఆచార్య యొక్క వ్యూ పాయింట్. దాన్ని మనసులో గుర్తించుకుని 2011లో 2012న పృథ్వీ ఎగిరిపోదు, రివర్స్ జరగబోతోంది, ఎగిరిపోతుంది పృథ్వీ. కానీ ఈ పృథ్వీ ఎగిరిపోయి ఒక డివైన్ ఎర్త్ రూపైన స్వర్గావతరణ జరుగుతుంది అనేది ప్రూవ్ చేయగలనేటువంటి వీరులకు, ఆ మార్గంలో వెళ్లదలుచుకున్న వాళ్లకి అందరికీ ఆహ్వానము. జై గురుదేవ్. నాకు ఒకసారి వీళ్ళ మీద అనుమానం వస్తుందమ్మా.
అంటే ఎవరి మీద ఏదో అనుమానం వస్తే చెప్పేదమ్ముతుంది, మధ్యలో వేసుకోవడానికి మనం కట్టేస్తారు.
ఒకటి మర్చిపోయాను నేను, చూసారా అందుకే కట్టేస్తారు వీళ్ళు.
ఇందాక సూపర్ బ్రెయిన్ యోగా చెప్పాను కదా, ఇప్పుడు సూపర్ బ్రెయిన్ యోగాకి
ఒక మహాతాంత్రికుడు రావణాసురుడు అని పేరు. చాలా మందికి ఆయన రాక్షసుడు అని తెలుసు తప్ప మహాసాధకుడు అని తెలీదు. శ్రీ అరబిందో అనేక మంది శివభక్తులు, నిజమైన శివభక్తులు అవుతే శివం అంటే ఏంటి? శివలింగం కొనుక్కెళ్దామా? శివం అంటే ఎవడు? మంగళకరుడు. ఒకసారి ఆ డ్యాన్స్ చూడండి, చేయగలిగేవాళ్ళు చేయండి, ప్రతిరోజు చేసుకోండి. చేస్తే వస్తుందమ్మా, చూస్తే ఏం కాదు.
ప్రతిరోజు క్లాస్